సువార్త 2:19 చదువుతున్నాను. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసి కొనుచు భద్రము చేసుకొనెను. ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని మాకు అర్థమయ్యేలాగున నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికి దయచేయమని యేసునామం పెట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సో లూకా సువార్త 2:19 అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తల పోసి కొనుచు భద్రం చేసుకొని. స్త్రీలంగా ఈరోజు మరియ గురించి నేర్చుకుందాం. మరియ గురించి చాలా క్రిస్మస్ సందేశాలు విని ఉంటారు. మరి ఈ మాట ప్రకారము మరి ఆ మాటలన్నీ అంటే ఏం మాటలు అనేది ఒకటి నేర్చుకుందాం. తర్వాత తన హృదయంలో తల పోసి కొనుచు భద్రము చేసుకుని, తన హృదయంలో ఏం మాటలని ఆమె భద్రం చేసుకుంది మనం నేర్చుకుందాం. ఇక్కడ ముందు రాసిన వాక్యాలన్నీ చదివినట్లయితే కొన్ని విషయాలు, కొన్ని మాటలు ఆమె వినింది. ఏం మాటలు వినిందంటే గొర్రెల కాపరులు వచ్చిన మాటలు. గొర్రెల కాపరులు ఏమి చెప్పారో ఆ మాటల గురించి వినినట్లుగా ఈ సందేశం ఉంది. ఏం మాటలు చెప్పారు అనంటే వాళ్ళకి దూత చెప్పిన మాటలు. గొర్రెల కాపరులకి దూత చెప్పిన మాటలు. మరి దూత ఏం చెప్పింది అని చూస్తే 2:10 చూస్తే ఆ దూత భయపడుకుడి అనే ఒక మాట చెప్పింది. భయపడుకుడి. ఇంకొక విషయం, ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానం. ఒట్టి క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రజలందరికీ సువార్త సంతోషకరమైన సువర్తమానము అని ఆ రెండు విషయాలు చెప్పడానికి ఆమె నిలబడింది. ఆ దూత చెప్పినట్లు ఇక్కడ ఉందన్నమాట. దూత భయపడుకుడి, తర్వాత మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచ్చును. ఏంటి ఆ సువర్తమానం అనేది ఈరోజు మీరు నేను తెలుసుకోవాలి. మరి ఈ సువర్తమానం వినిన మనం ఏం చేయాలి? ఏంటి ఈ సువర్తమానము అనంటే దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒక పట్టణం, అది చాలా ఏనో గ్రామం అని ఉంది. గ్రామం, ఆ గ్రామంలో పుట్టిన ఈ దేవుడు గురించి ఆయన రక్షకుడు అంట. పెద్ద ప్యాలెస్ లో పుట్టలేదు, పెద్ద ఏంటంటే రాజుల రాజగృహంలో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు అనేది చూస్తే మీరు చూస్తారు ఆయన ఒక పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూస్తారు అని ఉంది. సో ఇక్కడ వచ్చి ఆ దూత చెప్పిన మాట చూస్తే భయపడకుడు అని మనకు చెప్తున్నారా? ఆ గొర్రెల కాపరులకు చెప్పినప్పుడు ఆ మాట మనం తీసుకుందామా? నంబర్ వన్. తర్వాత గొర్రెల కాపరికి దూత చెప్పింది ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువర్తమానం అనే మాట ఆ ప్రజల్లో ఈరోజు మీకు నాకు ఉందా? ఇది సువర్తమానంగా ఉందా? సంతోషకరమైన సువర్తమానంగా ఉందా? మనం సంతోషించలేకుండా ఈ క్రిస్మస్ రోజులలో వేరే వాళ్ళకి కనపడుతున్నామా అనేది మనల్ని మనము చూసుకోవాలి. బయట వాళ్ళకి యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళకి, సువర్తమానం తెలియని వాళ్ళకి, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఏమీ వినని వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి ఎలా కనపడుతున్నాం క్రైస్తవులంగా? వీళ్ళలాగా హ్యాపీగా జంప్ చేస్తూ ఉరుక్కుంటూ పోయే విధంగా యేసుక్రీస్తు జన్మించిన ఆ యొక్క సంతోషకరమైన సువర్తమానమును కలిగిన మనము ఏ విధంగా సంతోషంగా ఉండగలుగుతున్నాము? ఏ కష్టమైన బాధ అయినా మీకు నా సాక్ష్యాలు చెప్పాను ఆల్రెడీ. మీరు చూస్తున్నట్లయితే అసలు ఇప్పుడైతే నాకు అసలు కళ్ళు తిరిగి పడిపోయాను. నేను ఒక 3 వారాలకు ముందు మెడ దగ్గర నేను అదంటే ఏమంటారు నెక్ బెల్ట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అయినా నేను అవుతూనే ఉన్నాను. ఇప్పుడు అంతా అయిపోయింది, బాగా అయిపోయింది. నాకు క్లియర్ గా తెలుసు దేవుడు ఒక పరిస్థితి నేను సంతోషంగా ఉండకూడదు అని. సైతాను మనల్ని పెట్టే సంతోషాన్ని దొంగలిస్తాడంట. అదని సంతోషాన్ని దొంగలిచ్చేవాడు సైతాండు. సో మనం సంతోషంగా ఈ టైంలో ఉంటున్నామా? ఈ సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయచున్నాను అని చెప్తూ మీకు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టి ఉన్నాడు అని అంటే రక్షకుడు. ఈయన రక్షించేవాడు. రక్షకుడు మనకు కావాలి అన్ని విధాలుగా, కష్టాల నుండి, బాధల నుంచి, శ్రమల నుంచి, పాపముల నుంచి రక్షించే దేవుడు మనకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు. అది ఎవరు? ఈ రక్షకుడు ఎవరికి పుట్టాడంటే అందరికీ పుట్టాడు. ఆయన పేరే ప్రభువైన క్రీస్తు, ప్రభు అయిన క్రీస్తు. ఆ రోజుల్లో మరి 400 సంవత్సరాలు మరి మధ్యలో ఏ దేవుడి దగ్గర నుంచి ఏ విషయం ప్రజలకు రాలేదంట, ఏ ప్రవక్తల ద్వారా ఏ మాట వాక్ రాలేదంట. మరి ఎలా వాళ్ళు ఉండుంటారో చూడండి. ఎక్కడికో ఎక్కడెక్కడో చూస్తుంటే ఆయన యొక్క దేవుని యొక్క అది సైలెంట్ పీరియడ్ అంటారు. 400 సంవత్సరాలు మలాకి నుంచి మత్తయి మత్తయి ఆ యొక్క గ్యాప్ లో, మరి 400 సంవత్సరాల తర్వాత దూత ద్వారా మరి వినపడిన ఈ మాటలు. ఇక్కడ గొర్రెల కాపర్లకు కూడా ఈ విషయాలు తెలుసు, ఎందుకంటే అందరూ ఓహో ఒక ఆయన పుట్టాడంట, ఆయన పేరు మెస్సయ్య అంట, యేసుక్రీస్తు ఆయన పేరు యేసుక్రీస్తు అంట, రక్షకుడు అంట, ఈ విషయాలు అందరికి తెలుసు. ఆ టైంలో ఇది వచ్చినప్పుడు వాళ్లకు ఓ అని నమ్మారు. తర్వాత దూతలు ఊరికి చెప్పడమే కాదు, అది నమ్మడానికి కావలసిన దూతలు కావలసిన ఆనవాళ్లు ఇచ్చారు. మరి మీ జీవితంలో నా జీవితంలో అటువంటి ఆనవాళ్లు వేరే వాళ్ళకి కనిపిస్తున్నాయా? యేసుక్రీస్తు మన హృదయంలో పుట్టాడని, మన జీవితంలో ఉన్నాడని ఆనవాళ్లు కనిపిస్తున్నాయా? వాళ్ళు చూస్తున్నారా లేదా? ఎలా జీవిస్తున్నాం దానికి ఇదే మీకు ఆనవాళ్లు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండి అనుకుంటుట మీరు చూచెదరని చెప్పెను. సో ఈ మాటలన్నీ మనం తలపోసుకుంటా ఉంది భద్రంగా. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇవన్నీ కూడా చూసి వీళ్ళు వచ్చి అవన్నీ కూడా చెప్పారట. మాకు దూత ఇలా చెప్తుంది, ఇట్లా పొత్తిగుడ్డలు అట్లా ఆ యొక్క ఏమంటారు ఆ సూచనలు చూసుకొని ఆ ఏమంటారు ఆ డీటెయిల్స్ కనుక్కొని దాని ప్రకారం వచ్చి చూడగలరు. అవి కూడా దూత చెప్పగలుగుతున్నారు మనకి. సో మన జీవితంలో యేసయ్య గురించిన విషయాలు ఎన్ని జరిగినా దేవుడు మీకు నాకు ఆనవాళ్ళు ఇస్తాడు ఖచ్చితంగా. సో అది తీసుకొని వీళ్ళు పండుగను చూస్తారు. ఆ విషయం కూడా చెప్తే వాళ్ళు వచ్చి చూసారంట. దాని తర్వాత వెంటనే వీళ్ళు ఇంకా ఏం చెప్పారంట, ఈమెకి ఏం మాటలు తలపోసుకుంటుంది. ఈ దూత చెప్పిన తర్వాత పరలోకం నుంచి దూత సైన్య సమూహంలో కలిసి ఈ దూతలతో కలిసి ఒక పాట పాడుతున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిష్టులైన మనుష్యులకు మీకు నాకు ఈ దినాన భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను అన్న విషయం కూడా వీళ్ళు చెప్పారన్నమాట. వాళ్ళకు కలిగిన అనుభవాలంతా రండి మనకు తెలియజేసిన తెలియజేసిన కార్యములన్నీ మనం వెళ్ళి చెప్దాం అని వచ్చి చెప్తారు. ఇక్కడికి వచ్చి ఇదిగో మాకు దూత వచ్చి చెప్పారు, మేము సైన్య సాహం వచ్చి ఇట్లా పాటలు పాడారు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆ విషయం కూడా ఆమె తలపోసుకుంటా ఉంది. తర్వాత అది ఆ దూతలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఖచ్చితంగా ఏం చెప్తున్నారంటే ఒకళ్ళకొకళ్ళు చెప్తున్నారంట. ఇక్కడ చెప్పడం అనే మాట నేను గుర్తు చేస్తున్నాను. 12వ వచనంలో మీరు ఇట్లా చూస్తారు అని వారితో చెప్పాను అని దూత చెప్పింది. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుని ఏంటి, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకంలోకి వెళ్లిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేయించినాడు. ఈ రోజు మీరు వింటున్న మెసేజ్ వింటున్న మీరు ప్రభు తెలియజేసిన విషయం అనేది మనం గ్రహించాల. సో వెళ్ళి చూద్దామని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్తున్నారంట. ఈ రోజు మనము ఎన్ని విషయాలు ఏమేమి విషయాలు ఒకళ్ళతో ఒకళ్ళం చెప్పుకుంటున్నాం, ఇంటి కథలు వాళ్ళ కథలు వీళ్ళ కథలు చెప్తున్నామా, లేకపోతే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయము ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పగలుగుతున్నామా? వీళ్ళు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత విన్న వాటిని కన్న వాటిని అన్ని చెప్తా ఉంటారంట, ప్రచురం చేశారంట. సో మనము ఈ దినాన స్త్రీలమైన మనము మరియలాగా ఏం మాటలు భద్రం చేసుకుంటున్నాం, ఏం మాటలు నెమరు వేసుకుంటున్నాం, ఏం మాటలు హృదయాల్లో భద్రం చేసుకొని అనేక మందికి మాదిరికరంగా ఉంటున్నాం అనేది ఆలోచించాలి. చూడండి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. సో ఇది నాన్న దూతలు చెప్పారు, అదేంటి ఇక్కడ గొల్లలు చెప్తున్నారు, వాళ్ళతో చెప్పబడిన మాటలన్నీ కూడా ప్రచురం చేశారంట. ప్రచురము అన్నప్పుడు నాకు ఒక మంచి వాక్యం గుర్తొస్తూ ఉంటది, కొరింథీయుల్లో ఉంది, రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు అంతా కూడా అక్కడ ఏమి అంటాడు దేవుడు అంటే 11వ వచనంలో ఈ విధంగా రాసింది, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ మరణం ప్రచురించుదరు అని ఉంది. ఇక్కడ దూతలు చేసింది ఏంటి అనంటే ఈయన పుట్టుక గురించి ప్రచురించారు. ఏంటి అనంటే ఈయన లోకరక్షకుడని, ఈయన పేరు ప్రభువైన క్రీస్తు అని, ఆయన రక్షకుడు పలానే ఊర్లో పుట్టాడు అని. తర్వాత యోహాను సువార్త 1:12 చూస్తే 14 ఆ వాక్యము శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీర దారి అయి, దేవుడు అంటేనే వాక్యము, దేవుడు అంటేనే వాక్యం, మనం అర్థం చేసుకోవాలి. సో ఈ వాక్యము శరీర దారి అయి మన మధ్యకు రావడము అని అంటేనే ఈ క్రిస్మస్ సీజన్ లో ఆయన శరీరధారిగా దావీదు పట్టణమందు జన్మించడమే. ఈ దూతలు చెప్పిన ఈ మాట ఇదే, శరీరధారిగా మన మధ్య రావడం అంటే శరీరధారిగా యేసు క్రీస్తు వాక్యం అనే దేవుడుగా ఉన్న దేవుడే తనంతట తానే దిగి వచ్చి మరి ఇక్కడ జన్మించాడన్నమాట మన 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 దావీదు పురంలో. ఇక్కడ అర్థం చేసుకుందంటే మరియ ఇంకా ఏం మాటలు దాచిపెట్టుకుంది, ఆమె ఏమి భద్రం చేసుకుంది ఆలోచించండి. మరియని దేవుడు సెలెక్ట్ చేసుకునే విషయంలో మరి ఆమెకి ఎటువంటి గుణాలు ఉండొచ్చు, ఎటువంటి హృదయం ఉండొచ్చు, ఎటువంటి తలంపులు ఉండొచ్చు, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండొచ్చు, ఆమె ప్రవర్తన ఎలా ఉండొచ్చు, ఆమె నడవడికలు ఎలా ఉండొచ్చు, మనం ఎలా ఉన్నాం. దేవుడు మన దగ్గర రావాలంటే మనకి ఆయన కృప దయ కలగాలంటే మనం ఏ విధంగా ఉండాలి. ఈమెకి వాక్యం బాగా తెలుసు. కొంతమంది అంటా ఉంటారు మెసేజ్ లో, ఈమె బైబుల్ చదువుతా ఉండొచ్చు ఆ టైంలో, క్వయట్ టైం అనేది నాకు చాలా ఇష్టం. ఒంటరిగా దేవునితో గడిపే సమయంలో దూత వచ్చి నిలబడింది. అట్లాంటి సమయం మనము ఉంచుతున్నామా? ఎప్పుడు చూసినా మనుషులతో బిజీగా ఉంటాం. ఓకే, మన లైఫ్ బిజీ, కానీ ఏకాగ్రతతో దేవుడితో కూర్చొని ఉంటా ఉంటాం. ఆ టైంలో అంట మనము దేవుడు మనల్ని సంధిస్తాడు. సో ఈ దూత కూడా ఆ టైంలో వచ్చింది. ఈ విధంగా ఈమె ఎంత పరిశుభ్రంగా పరిశుద్ధ జీవితం జీవించుంటే దేవుని దృష్టిలో ఆమె దయ పొంది ఈమె కడుపులో పుట్టడానికి ఆయన ఇష్టపడతాడు. నాకు అందరు స్త్రీలలో మరి అంటే చాలా ఇష్టం. అమ్మో, అంత హోలీ లైఫ్ థింకింగ్ లో గానీ ఎట్లా ఉంటే దేవుడు కరుణ ఈమె మీద పడి ప్రపంచంలో ఎంతమంది ఉండుంటారో అప్పుడు, ఎంతమంది జనాలు ఉండడు, ఎంతమంది ఆడపిల్లలు ఉండుంటారు. కానీ వాళ్ళు ఆలోచించి ఉండరేమో ఇట్లా, మరి ఒకవేళ గర్భం ద్వారా పుడతాడని, ఒక మెస్సయ్య అని ఆయన వస్తాడు అంతే, మెస్సయ్య అని పుడతాడు. లేకపోతే యెషయా ప్రవక్త చెప్పినంత కన్యక గర్భవతి కంటదండి, మరి ఆ కన్యకులన్నీ ఎదురు చూస్తుండొచ్చు. మరి ఈ రోజుల్లో కన్యకులు, మరి మీ పిల్లలున్నారు, నా పిల్లలున్నారు, కన్యకులు ఎలా ఉంటున్నారు, ఎంత పరిశుద్ధ జీవితం జీవిస్తున్నారు. మరి మరి ఎలాంటి పరిశుద్ధ జీవితం మనకి ఉండాలని నేను మీకు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను. సో దీని కంటిన్యూషన్ నేను అనుకున్నది ఏంటి అంటే, ఈరోజు యోహాను సువార్తకి వెళ్ళిపోదాం. యోహాను సువార్తకి వెళ్ళిపోయినప్పుడు ఇన్ ద బిగినింగ్, ఫస్ట్ వర్స్ ఇంద దేవుడు నాకు జస్ట్ 3 రోజుల ముందు ఈ వాక్యం ఇచ్చాడు. ప్రభువా, ఏంటి ఈ వాక్యం ఇచ్చావు, ఎవరికి చెప్పడానికి, ఎందుకు ఇచ్చావు ప్రభువా, ఇంత మంచి వాక్యం ఇచ్చావు. జస్ట్ నిన్న కాకుండా మొన్న ఖమ్మంలో నేను పొద్దున ప్రార్థన చేసి ఇంత అద్భుత వాక్యం నాకు ఇచ్చాడు, మీకు అది ఈ రోజు నేను షేర్ చేసి వెంటనే ఒప్పుకున్నాను. అడిగిన వెంటనే ఎందుకు, ఎవరి కోసం ఈ వాక్యం ఇచ్చావు ప్రభువా అని అన్నప్పుడు, ఇగో ఈ రోజు నాకు ఫోన్ వచ్చిన వెంటనే ఒప్పుకోవడానికి కారణం అదే అనమాట. నేను ఎదురు చూస్తున్నా, ఇది వచ్చి 1-5 ఈ విధంగా ఉంది. అదే ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆలోచించండి, ఆది అందు వాక్యం ఉండెను, ఇన్ ద బిగినింగ్, ఆది అందు వాక్యం. ఈ యేసు క్రీస్తు ఈ లోకరక్షకుడు ఆద్యందు వాక్యం ఉన్నప్పుడు ఎలా ఈ క్రిస్మస్ ఈ యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే, ప్రకటన గ్రంథంలో ఈ విధంగా ఉంది, నేనే ఆదియు అంతమై ఉన్నాను, నేనే ఆది అంతమై ఉన్నాను, అల్ఫా అండ్ ఆది అంతమై నేనే ఉన్నా, నేనే అని యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో చెప్పినప్పుడు అదే అనమాట. యోహాను సువార్తలో 1:1 ఆదియందు వాక్యం ఉండెను, ఆది అంటేనే యేసుక్రీస్తు. ఓకే, ఏసుక్రీస్తు యందు వాక్యం ఉండెను, అట్లా ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్దు ఉండెను, ఆ దేవుడే ఆ వాక్యమే దేవుడై ఉండెను. సో ఆది యందు ఉన్న దేవుడు అంటే ఏసుక్రీస్తు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ ఆది దేవుని దేవుడు ఆ దేవుని యొద్ద ఉండడం అంటేనే క్రీస్తు ప్రభువే తిరిగి రావడం అనమాట, తిరిగి జన్మ. సమస్తం ఆయన మూలముగా కలిగెను జీసస్. నేను ఇంగ్లీష్ లో రాసుకున్నాను, తెలుగులో చెప్పడం రావట్లేదు. దట్ ఈస్ ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అంటే దట్ ఈస్ జీసస్. ఐఎమ్ ద అల్ఫా ఒమేగా, బిగినింగ్ అండ్ ద ఎండ్. ద వర్డ్ వాస్ విత్ గాడ్ అంటే వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే జీసస్ వాస్ విత్ గాడ్. దేవుడు వాక్యం అంటే యేసు అన్నప్పుడు ఈ జీసస్ వాస్ విత్ గాడ్, దేవుడు యేసు దేవుడి దగ్గర ఉండెను. దెన్ ద వర్డ్ వాస్ గాడ్, తర్వాత యేసు దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండేను. అది తెలుగులో కాదు, ఇంగ్లీష్ లో జీసస్ వాస్ విత్ గాడ్, జీసస్ వాస్ గాడ్. జీసస్ అంటేనే వాక్యము. ద సేమ్ వాస్ ఇన్ ద బిగినింగ్ విత్ గాడ్, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండేను. ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్. సో అటువంటి దేవుడు అన్ని ఆయన మూలంగా కలిగింది, ఆయన మూలంగా కలిగినదేది కూడా ఆయన లేకుండా కలగలేదంట. యేసు క్రీస్తు లేకుండా కలగలేదు. ఈ క్రిస్మస్ రోజున రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు ఎవరు అని అంటే దేవుడు అనే దానికి ఇది గొప్ప రుజువు. ఏంటి అని, ఇన్ హిమ్ వాస్ లైఫ్. సో జీసస్ లేకుండా ఏది జరగలేదు. So without word that Jesus was not anything made that was made anundi aina lekunda yesu christ lekunda edi kalagaledu aina lo jeevam undenu inta variki manaku ardhamainatlayite inkoka maata ardhamainante aa jeevamu manushulaku veligai undenu ఎవరు ఈ యేసు క్రీస్తు అంటే ఈ దినాన మనం నేర్చుకొని హృదయంలో దాచుకొని వెళ్లే విషయం ఏంటంటే ఈ యేసు క్రీస్తు లైట్ ఆఫ్ మెన్ అని ఉంది. జీవము మనుషులకు వెలుగై ఉండెను, మనుషులకు వెలుగై ఉండెను. ఈ వెలుగుని దాచుకుందామా, మరి ప్రచురం చేద్దామా, ఈ వెలుగుని ఇంకొకళ్ళకి పరిచయం చేద్దామా. ప్రచురం చేయడం అంటే పరిచయం చేయడమే. ఈ క్రిస్మస్ సీజన్ లో మన ఇల్లు డెకరేట్ చేసుకుంటూ, మనం అన్ని పెట్టుకుంటూ, క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటూ ఇంకెంటెంటో చేసుకుంటా ఉంటాం. అసలు వాస్తవానికి చూస్తే క్రిస్మస్ ట్రీ గురించి బైబిల్లో లేనే లేదు. ఎందుకు పెట్టుకుంటారు అందరూ అనంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆకర్షించడానికి, వాళ్ళకి మనలో సంతోషం చూపించడానికి పెట్టుకుంటారు. పిల్లలు ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీరు బ్రౌజ్ చేసి చూడండి, క్రిస్మస్ ట్రీ గురించి క్రిస్మస్ బైబిల్లో లేనే లేదు. శాంటా క్లాస్ ఉంటుంది, శాంటా క్లాస్ గురించి బైబిల్లో లేనిది. కానీ ఇవన్నీ ఎందుకు ఆచరణలో పెడుతున్నారు అందరూ ఆలోచిద్దాం. దాన్ని పూజించో, అక్కడ అన్ని తీసుకుని వచ్చి పెట్టడమో, ఎందుకంటే మనకు పూజలు చేయడం మన భారతదేశంలో బాగా అలవాటు కాబట్టి అవి చేస్తూ ఉంటారు. కానీ డెఫినెట్ గా వాళ్ళు క్లియర్ గా చెప్పాలి, క్రిస్మస్ ట్రీ గాని శాంటా క్లాస్ గాని ఏసైకి సంబంధమే లేదు అనేది చెప్పాలి. వాళ్ల కోసం, వాళ్ళని పిలిచి వాళ్ళని ఆహ్వానించడం కోసం, ఆకర్షించడం కోసం, ఏసై ఆకర్షించుకునే దేవుడు, ఆకర్షించుకోవడం కోసం, ఆహ్వానించడం కోసం అలా పెడతా ఉంటారు, అందరూ డెకరేట్ చేసుకుంటా ఉంటారు. సో కాబట్టి మన ఇంట్లో సంతోషం, ఎందుకంటే వాళ్ళు డల్ గా ఉండి ఏమీ పెట్టకపోతే రారు కూడా. నేను రేపు 21వ తారీఖు చిన్నపిల్లల్ని, మా చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లల్ని పిలిచి నేను లాస్ట్ టైం చేశాను. ఈ సంవత్సరం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నమాట, చిన్న పార్టీ. ఇక్కడ ఉన్న పిల్లలకంతా బర్త్డే పార్టీకి పిలుస్తారు, ఒక 10 మంది పిల్లలు ఉన్నారు. సో ప్రతిసారి బర్త్డే పార్టీ పిలిచి కేక్ కట్ చేసుకున్నాను. సో నేను కూడా బర్త్డే పార్టీ చేస్తున్నాను, నా కొడుకు పెద్దోడు అనమాట, మా ఇంట్లో బర్త్డే పార్టీ చేస్తున్నాను రండి అని పిలుస్తాను అనమాట. సో ఆ చిన్న పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వస్తారు. ఏసైని పరిచయం చేయడం అయింది పోయినసారి. మేము వేరే లొకేషన్కి ఇల్లు మారాము, అమీన్పూర్ అనే ఇల్లు మారాము. కొత్త వాళ్ళు వీళ్ళందరూ, చుట్టుపక్కల అందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అనమాట, ఎవరి తల్లిదండ్రులు. పోయినసారి ఇచ్చిన వాక్యం ఇంకా వాళ్లలో ఉంది. మరి ఈ సంవత్సరం కోసం నేను ఇంకా ప్రయాసపడుతూ ఉన్నాను, ఏ విధంగా ప్రచురం. ఆ మాటలన్నీ దూత గొర్రెల కాపులకు చెప్పిన మాటలు, గొర్రెల కాపులు చెప్పిన ఆ మాటలన్నీ ఈ మా అన్ని వింటున్నారు. ఏంటి ఇది కూడా చెప్తుందా దూత, ఇట్లా పొత్తిగుడ్డలతో ఇట్లా ఉంటారు, దావీదుపట్నం మంది ఉన్నాడు, చుట్టబడి ఉంటారు, ఇదే ఆనవాలని ఈ కూడా చెప్పి పంపిస్తున్నారా దేవుడు దూతలతో అని ఈమె చాలా ఆశ్చర్యపోయి ఉంటది. ఏమి చెప్పారంటే మహాసంతోషకరమైన శుభవార్తనం. అమ్మా ప్రజలందరి కలుగుబోయే మహాసంతోషకరమైన శుభవార్తను మీదేనా? ఏంటి అంటే రక్షకుడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడిని గురించి నీవు నేను ఎంతవరకు ప్రచురం చేస్తున్నాం, ఈ రక్షకుడి గురించి ఈయన వెలుగై ఉండనని ఇంకొకరికి ఎలా వెలిగిస్తున్నాం మనం, ఏసుక్రీస్తు అన్న వెలుగుని ఇంకొకరికి వెలిగించగలుగుతున్నామా? ఈ రోజు మనం తీసుకోవాల్సిన నిర్ణయం, ఈ రోజు మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుని ఇంకా పదే పదే తలపోసుకోవాలి. ఏంటి ఈ రోజు దేవుడు మనకిచ్చిన మాట వాక్యం, ఏంటి ఈ వాక్యం ఏంటి? ఇంకా చూసినట్లయితే ఆయన నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. 9వ వచనంలో ఈ నిజమైన వెలుగు అనేది ఏంటంటే లోకంలోకి వచ్చు ప్రతి మనిషిని వెలిగిస్తున్నదంట. ఎలా వెలిగిస్తుంది ఈ లోకంలోకి వచ్చిన ఈ వెలుగు? నీ వలన నా వలననే. యేసుక్రీస్తును పరిచయం చేయండి. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిన గాని లోకము తెలుసుకొనలేదు అని ఉంది. లోకం ఎందుకు తెలుసుకోలేదు అని అంటే నీవు నేను ఈ వెలుగుని తీసుకెళ్తున్నామా, వెలిగింపబడిన నీవు నేను ఈ వెలుగైన క్రీస్తుని ఇంకొకళ్ళకి మనము చేస్తున్నామా? ఈ రోజు మనం చేయాల్సింది ఏంటి అనంటే ఈ క్రిస్మస్ టైంలో క్రిస్మస్ గురించిన మాటలు మాట్లాడాలి. కొంతమంది ఇక్కడ ఇందులో అన్ని డినామినేషన్లు ఉన్నారా అని అన్నారు నాకు చాలా. మొన్న ఎవరో మాట్లాడుతూ ఉంటుంటే ఏదో ఒక డినామినేషన్ లో క్రిస్మస్ ఏం చేసుకోరంట, ఏం జరిపించుకోరంట. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఓకే, వాళ్ళు ఎక్కువ పరిశుద్ధులంట, ఎక్కువ ఇదంటనే కదా. నేను క్రిస్మస్ చేసుకోవడం అంటే పిండి వంటలో, కొత్త బట్టలో, లేకపోతే క్రిస్మస్ ట్రీలు పెట్టుకోవడం, ఆ విషయంగా అది చెప్పేది. వాళ్ళు ఒకవేళ అది అనుకుని ఉంటారేమో. కొన్ని చోట్ల బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మీరు అన్నిట్లో 10వ వంతు ఇస్తున్నారు కానీ ఇది చేయట్లేదు. ఏంటి, పుదీనాలో కూడా 10వ వంతు, ఆటలలో కూడా. అది మానక ఇది చెయ్యండి అని ఉంది దేవుళ్ళో. అది మానకుండా ఇది, ఇవన్నీ మానేసేసి అసలు ఏమి అంటే మేము సంతోషం, మేము క్రిస్మస్ చేయము, అసలు ఏమి సంతోషం, పిండి వంటలు కానీ ఏది చేయమని ఉండే కానీ గుడికి పోతాము. చాలా పరిశుద్ధం అది, మనల్ని మనమే అదంటే వేరుగా చేసుకుంటూ. మరి ఎలా లోకం ఎలా తెలుసుకుంటది ఈ వెలుగు? నో ప్రాబ్లం, యూ కెన్ డూ ఇట్, బట్ ఆచరణ ఎక్కువ కాకుండా మనం అన్ని చెయ్యొచ్చు. నేను కూడా అసలు దీనికి ముందు తెలియని రోజుల్లో నేను కూడా చాలా వ్యతిరేకని. మా ఇంట్లో నేను క్రిస్మస్ ట్రీ పెట్టను, ఇప్పుడు కూడా లేదు. పక్కన అదంటే బయట ఇంటి బయట ఉన్న ఒక ట్రీని డెకరేట్ చేస్తున్నాం. వాళ్ళని పిల్లలు అడిగారు అనమాట, ఆంటీ మీరు డెకరేట్ చేయరా, మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు మీకోసం. అందరు హిందువులే ఇక్కడ, రూపశ్రీ కౌంటీలోనే ఉంటాము. సో ఇక్కడ అందరు హిందువులే, ఎవ్వరు లేరు. సో మరి ఇట్లాంటి టైంలో వెలుగుని ఎలా తీసుకెళ్ళి? నేను మా హస్బెండ్ కొడుకు పక్కన అమెరికా నుండి వచ్చారు, వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారంట, అంటే సైలెంట్ క్రిస్టియన్స్. వాళ్ళని తీసుకుని వచ్చి మేము చాలా ప్రయాసపడుతున్నాం ఈ వెలుగుని, ఎందుకంటే వెలుగు లోకంలో అందరినీ, ఎక్కడ ఉంది మనం చదివాము, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. సో ఈ దేవుడు క్రీస్తు అనే వెలుగుని మనం ఎలా వెలిగిస్తాం? ఈ లోకం ఆయన మూలంగా కలిగిన లోకం ఆయన్ని తెలుసుకోలేదంట. లోకం ఆయన్ని ఎందుకు తెలుసుకోలేదు? ఇంకొక వచనం, దాని పక్కన కింద వచనం, ఆయన తన స్వకీయులు ఎందుకు వచ్చను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదంట. దేవుడు తన మహిమను విడిచిపెట్టి, అంత బ్యూటిఫుల్ ఆ ప్లేస్ ను విడిచిపెట్టి ఈ లోకంలో క్రిస్మస్ సీజన్ లో నీ కొరకు నా కొరకు జన్మించి, రక్షకుడు జన్మించి, ఈ రక్షకుడు పేరు యేసుక్రీస్తు అని పెట్టుకొని మనం వెళ్తున్నప్పుడు స్వకీయుల ఎద్దకు వచ్చను, స్వకీయులు ఆయనను అంగీకరింపలేదంట. ఆలోచించండి, ఎవరు అంగీకరించిన వాళ్ళు ఇంకా ఉన్నారు అనేది తెలుసుకోవాలి. లోకమాయనని తెలుసుకోలేదు అంటున్నారు. ఎలా తెలుసుకోగలదు? మనము ఖాళీగా ఉంటే మాత్రము, కామ్గా ఉంటే మాత్రం లోకమాయన తెలుసుకోలేదు. మరి ఆయన్ని తెలుసుకోవాలంటే ఈ క్రిస్మస్ దినాన దేవుడిచ్చిన ఈ సందేశం ఏంటి, యేసుక్రీస్తు ఎవరు, ఇది ఇంకొకళ్ళకి ఖచ్చితంగా ప్రచురం చేయాలి. ఇంకా చూడాలంటే నీవు నేను ఎవరు అనంటే అదేంటి, 1 పేతురు 2:9 అనుకుంటా, దాంట్లో ఏముంది, ఎవరు మీరంటే మనం విఆర్ రాయల్ ప్రీస్టుడ్స్. ఒక్క నిమిషం నేను తీస్తున్నాను. హోలీ నేషన్ అని ఉంటది. ఓకే, ఎవరు మీరు నేను దేవునిలో అనంటే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు మనము. ఈరోజు మనము అందరం చెప్పుకుందాం మనసులో, నేను ఏర్పరచబడిన వంశం. అందరు చెప్పండి, నేను ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఒకవేళ ఇవన్నీ మనం చెప్పుకున్నట్లయితే, ఈ దినాన ఎవరం మనం అనంటే, దాని పైన వచనంలో ఏముందంటే, గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనము, గుణాతిశయములు, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము దేవుని ప్రజలై ఉన్నాము. మనం దేవుని బిడ్డలం అంటాము. ఎందుకు దేవుని బిడ్డలము? గుణాతిశయాల్ని ప్రచురం చేయ నిమిత్తము. ఆలోచిద్దాం, ఏంటి ఆయన యొక్క గుణాతిశయములు? ఎన్ని తెలుసు మనకి? నేనైతే నిన్న ఒక చిన్న బిడ్డలకి చెప్పాను 4 విషయాలు. ఏంటి ఈ క్రిస్మస్ టైంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు కైండ్ ఆఫ్ ఒక హిందూస్ అన్నమాట. సో వాళ్ళకి దేవుడు గురించి, దేవుడికి ఇంకొక పేర్లు ఉన్నాయి తెలుసా నీకు అని 4 పేర్లు గుర్తు చేయగలిగాను నేను. ఆశ్చర్యకరుడు, 5 పేర్లు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అని అధిపతి ఆయనకి పేరు పెట్టబడను. శిశువు మనకు అనుగ్రహం. ఈ యొక్క గుణాతిశయాల్ని ఇంకొకళ్ళు ప్రచురం చేయాలి. ఏంటి ఆయన ఆలోచన ఇచ్చే దేవుడు, ఆలోచనకర్తమైన దేవా, నాకు ఆలోచనకర్తగా ఉండిపోవా, నా జీవితంలో నాకు మంచి ఆలోచనలు దయచేయి ప్రభువా. మైటీ గాడ్, బలవంతుడైన దేవుడని, ఆయన నిత్యుడకు తండ్రి అని, సమాధాన అధిపతి అన్న గుణాతిశయాల్ని ప్రచురం చేయు నిమిత్తము మనం దేవుని ప్రజలై ఉన్నాం. ఇంకా ముందు లైన్లో చూడాలంటే, ఆయన మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు. ఈ వెలుగు గురించి మనం నేర్చుకుంటున్నాం. మనం ఒకప్పుడు దేవుడు ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, కనపడిన అన్ని దేవుడుగా కొలిచేసేసాం మనం. దేవుడు ఒక్కడే, ప్రపంచంలో అందరికి దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు అందరికి ప్రభువే, సృష్టికర్త ఒకడే. అయినప్పుడు దేవుళ్ళు 12 మంది ఉండరు, 1000 మంది ఉండరు, సృష్టికర్త ఒకడే. మనందరి మీద వర్షము, ఎండ, ఓ దేవుడు చేసిన ఒక్కదాని నుండి వచ్చినప్పుడు, దేవుడు పంపించినప్పుడు చాలా సూర్యులు ఉండకూడదు. నీకు ఒక సూర్యుడు, నాకు నీకు వేరు వెలుగు, నాకు వేరు ఉండదు. సో ఆ వెలుగుని వెలుగులోకి పిలిచిన దేవుడు, వెలుగు దీన్ని ప్రజలు ఆయనని, ఈ వెలుగుని చూడలేదంట. సో ఏ విధంగా లోకం ఆయనని ఎరగలేదు. సో లోకం ఎలా ఎరగాలి అని అంటే, ఈ క్రిస్మస్ టైంలో ఈ మాటలు మనం పదే పదే తలపోసుకుందామా? ఈ రోజు తలపోసుకుందాం, మరియ తలపోసుకున్నట్టు. ఎవరు ఈయన అంటే, ఈయన గురించి చెప్పబడిన వాక్యం, యెషయా గ్రంథంలో చెప్పబడిన వాక్యము, మనకు శిశువు అనుగ్రహింపబడెను. ఆయన ఎవరు అంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధాన అధిపతి అనే మాటలు యెషయా ఎంతో కాలం ముందు ప్రవచించిన మాటలు నెరవేరిన దినాలు. మన జీవితంలో ఆయన ఆలోచనకర్తగా ఉంటున్నాడా? నీ జీవితంలో, నా జీవితంలో ఆశ్చర్యకాలు ఇవి చూసి, ఈ గుణాతిశయాలు మన జీవితంలో ఆయన ఈ గుణాతిశయంలో ఆయన నిరూపిస్తూ జీవిస్తున్నప్పుడు వీటిని మనము వెలిగించాలి, ఇంకొకళ్ళు వెలిగించాలి. ఈ వాక్యాన్ని ఎంతవరకు మనం ఈ క్రిస్మస్ టైంలో, క్రిస్మస్ ని ఆచరించడం అని అంటే అది లోకరీతిగా కాదు, నిజమైన క్రిస్మస్ ఆచరణ. కనపడిన వాళ్ళకంతా కూడా హ్యాపీ క్రిస్మస్ అన్న చెప్పిన వెంటనే మనము ఆ అవకాశాన్ని అందుకొని, హ్యాపీ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా, ఇట్లా చెప్పాలి, దేవుడు ఈ లోకానికి మహా సంతోషకరమైన శుభవర్తమానం దొరికిన దినం. ఆ శుభవర్తనం ఏంటంటే, రక్షకుడు పుట్టడమే క్రిస్మస్. రో, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. దట్ ఈస్ క్రిస్మస్. ఇది పండగ కాదు, ఇది సంతోషకరమైన శుభవర్తమానం. ఇంకా పండగ కంటే ఎక్కువ సెలబ్రేషన్స్ ఏంటి? మనకి గొప్ప 1 కోటి రూపాయలు ఏదో ప్రైజ్ దొరికిన సంతోషం. ఇంకా అటువంటి గొప్ప శుభవర్తమానం, దూత జనమంతా కలిసి మీకు సమాధానము అని పలికిన దినం ఇది. సో ఏమేమి చెప్పుకున్నారు వీళ్ళు? దూతలు చెప్పడం ఏంటి, గొర్రెలు చెప్పడం ఏంటి, మిగతా వాళ్ళు ఈ చెప్పిన మాటలు, మనం ఏమి చెప్తున్నాం ఈ మాటలు, ఇవన్నీ కూడా ఈ దినాన శ్రీలమైన మనము మనము ఏమి తలపోసుకుంటున్నాం, ఏమి విషయాలు తలపోసుకుంటున్నాం. ఇంకా కొన్ని రోజులే ఉంది క్రిస్మస్ దినం. ఈ నెలంతా కూడా 1వ తారీఖు నుండి నాకు అనిపిస్తుంది, 1వ తారీఖు నుంచి ప్రజలందరికీ ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు, వేరే దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళు, దేవుణ్ణి తెలియని వాళ్ళకి ఇది ఈ విషయం వాళ్ళకు ఉంటది. ఈ నెల క్రిస్మస్ కదా, హాలిడే ఎప్పుడుంది ఈ నెల అంటే క్రిస్మస్ ఉంది అంతే అని వాళ్ళు ఎప్పుడైతే క్రిస్మస్ అనే మాట అందరి చెవుల్లో తెలుసు, కానీ క్రిస్మస్ యొక్క గూఢార్థం ఏమి తెలియదు వాళ్ళకి. ఆ క్రైస్తవులు జరుపుకునే పండగ అని అంటారు, వెంటనే మనం ఆపాలి, ఏ అట్లా కాదు కాదు కాదు, ఇది అందరికి పండగ. క్రైస్తవులు జరుపుకునే క్రైస్తవం అసలు మతమే కాదు, మతమే కాదని చెప్పండి. మీరు క్యాస్ట్ మతం ఏమి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఏసుక్రీస్తే దేవుడు అని నమ్మితే చాలు. ఏసుక్రీస్తే నిజమైన దేవుడు, ఏసుక్రీస్తే రక్షకుడు, సిలువలో మరణించి రక్తం కార్చి పాపమునకు విముక్తి కలిగి చేసిన దేవుడు ఈయనే. వేదాల్లో రాసింది అని చెప్పగలమా మనము? వేదాల్లో ఏమి రాసింది? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మానే పుణ్యదాన బలియాగం. ఇది చెప్పగలమా? సర్వపాప పరిహారాని కోసం రక్త ప్రోక్షణం అవశ్యం, బలిగా రక్త ప్రోక్షణం అవశ్యం. సర్వపాప పరిహారానికి రక్త ప్రోక్షణం ఖచ్చితంగా అవశ్యం, ఆవశ్యకం అని ఉంది. తద్రక్తం పరమాత్మ అంటే పరమాత్ముని యొక్క రక్తం ద్వారానే అవుతుంది అని అర్థం. వేదాల్లో రాసింది, అన్ని చోట్ల రాసింది. పుణ్యదాన బలియాగం, బలిగా చనిపోయిన దేవుడు. సో ఈ దీన్ని, ఈ గూఢార్థాన్ని తలపోల్చుకుంటూ, ప్రభువా నాకు నువ్వు మాటలంది, ప్రభా నేను ఎవరికి నువ్వు తీసుకెళ్లాలనుకుంటున్నావు, నన్ను చెప్పమంటున్నావు, నాకు చెప్పడానికి నాకు మాటలు, నన్ను ప్రశ్న సర్వసృష్టికి వెళ్ళి దేవుణ్ణి చెప్పాలి, శిష్యులుగా చేయమని. యేసుక్రీస్తు నిజమైన లోకరక్ష, నిజమైన వెలుగు. ఈ వెలుగు అందరికి ప్రకాశించాలి. ఎలా ప్రకాశించాలి ఆలోచించాలి మనం, ఎలా ప్రకాశింపజేయగలము. ఈ యొక్క ఈ ఆ జీవము మనుషులకు వెలుగైండెను, ఆయనలో జీవముండెను, దేవుని వద్ద ఉండెను, ఆయనలో జీవముండ, ఆ జీవమే మనుషులకు వెలుగైంది. నీలో నాలో ఉన్న జీవము వెలిగించాలి, గుణాతిశయంలో ప్రతిష్ఠించే ప్రచురణ చేయి నిమిత్తము మనం దేవుని సొత్తైన ప్రజలం. ఈ దినం దేవుడు నాట్ జస్ట్ దేవుని ప్రజలు కాదు, ఏర్పరచబడిన వంశంలో ఉన్నాం. ఈ ఏర్పరచబడిన వంశంలో మనమందరం కూడా రెవల్యూషన్ బుక్ ప్రకటన గ్రంథంలో మెన్షన్ చేసిన విధంగా కోట్ల జనం అక్కడ స్తుతించే దీంట్లో 12 గోత్రాలలో నుంచి నీవు నేను ప్రతి వంశంలో నుండి అక్కడికి వస్తారంట. ఆ వంశంలో నువ్వు నేను కూడా ఉంటాం. కాబట్టి మనం ఏర్పరచబడిన వంశంగా మనము ఉందాము. ఈ వాక్యము దేవుడు మన విడికిడిలో దీవించును గాక. థ్యాంక్ యూ.